ఆత్మ సంయమనము అంటే ఆత్మ అంటే చాలా మందికి తెలియదు. ఒకడు నన్ను అడిగాడు, మహాపండితుడు, ఆత్మకి పరమాత్మకి తేడా ఏంటి అని. ఎందుకయ్యా డౌట్ వచ్చింది నీకు అన్నా. అంటే అసలు ఆత్మ అంటే ఏంటో తెలుసా నీకు, ఆత్మకి పరమాత్మకి మధ్య తేడా అడుగుతున్నావు నన్ను. అత్తేతి ఆత్మ, తినేది ఆత్మ. అత్తేతి, ఏది తింటుందో అది ఆత్మ. అంటే ఆత్మ మన ఏం తింటుంది, మన ఏం తినేస్తుంది రోజు రోజు? కాలం. కాలం తినేస్తుంది. మీరు పుట్టారు గ్యారంటీగా చేస్తారు, 100 ఏళ్లకో 120 ఏళ్లకో 200 ఏళ్లకో ఎప్పుడు. అంచేత మీ ఏమవుతోంది, కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో. విశ్వరూప దర్శనంలో ఏకాదశి అధ్యాయంలో చెప్తాడు కృష్ణుడు, నేను కాలుణ్ణి. అంచేత ఆత్మ అంటే కాలము, ఆత్మ సంయమనము అంటే సమయ సంయమనము. ఓకే, ఆత్మ అనే పదాన్ని కాలము అని ఎప్పుడు పెట్టుకుంటే మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా మీరు అడగదు, దాని వెనకాతలు ఉందండి కాలాతీత స్థితి. కాలాతీత స్థితి కూడా ఉంది, భూత భవిష్య వర్తమాన. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది అర్థమైపోతే ఇప్పుడే మీకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. అర్థం అవుతే చాలు, భూత భవిష్య వర్తమాన. మీరు వర్తమానంలోనే ఉండగలరు కానీ పాస్ట్ లో ఉండలేరు, ఫ్యూచర్ లో ఉండలేరు. అది ఒప్పుకుంటారు కదా. వర్తమానం అంటే ఒక సెకండే కదా, ఒక సెకండ్ వర్తమానంలో ఉన్నావు. ఆ సెకండ్ అయిపోయేసరికి ఈ సెకండ్ ఏమైపోయింది, రాని సెకండ్. మరి ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు, కాలంలో ఉన్నావా కాలాతీత స్థితిలో ఉన్నావా? నువ్వు కాలస్థితిలో ఉన్నావని భ్రమపడుతున్నావు, కానీ ఏది వర్తమానం ఏది భూత భవిష్యత్ కనిపిస్తోంది నాకు. అనాలిసిస్ చేయండి, మైక్రోస్కోప్ పెట్టి చూసుకోండి కాలాన్ని. మరి నువ్వు ఎక్కడున్నావు, పరమాత్మ అంతే. నీకు తెలిస్తే ఈ క్షణంలోనే నువ్వు బతుకుతూ ఉంటే చాలు, కానీ చెప్పటం తెలియక జీవించటం చాలా కష్టం. ఇంకేంటే ఏం జరిగినా నీ ఫ్యూచర్ అయినా గుర్తొస్తుంది, లేకపోతే పాస్ట్ అయినా గుర్తొస్తుంది. అవి రెండూ వదిలేసి ఉండగలిగితే నువ్వే పరమాత్మవే, బియాండ్ టైం, యాజ్ సింపుల్ యాజ్ దట్. దాని సాధనలు ఎందుకంటాడు గురువు, పరమాత్మకి సాధన కావాలా? ఎందుకయ్యా, ఇంకా అడగండి, అడగవలసిన వాళ్ళు అడగండి. కళ కాదు, కల్పన. కల్పన వేరు, కళ వేరు. కాదు, ఇంజనీరింగ్ చదివేవాడు నేను ఖచ్చితంగా ఊహించుకుంటాడు నేను ఇంజనీరింగ్ అవుతానని. తప్ప అది, అది కల్పన. సంకల్ప మంచి కల్పన అంటే ఖచ్చితంగా జరిగే కల్పన, ఊహ కాదు. ఊహ ఎందుకు పనికిరాదు, ఇది చేసి తీరుతాను అని ప్లాన్ చేసుకో, అది కల్పన. దానికి అనుగుణ్యంగా అడుగులివి.
తర్వాత ఆ సంకల్పం తీసుకున్నాక ఏదైతే వస్తుందో అది అదృష్టం అవుతుంది కదా. మనం ఇంజనీరింగ్ కావాలనుకున్నాము, ఇంజనీరింగ్ అయ్యాక ఇంజనీరింగ్ అయ్యాం, ఆ సంకల్పం తీసుకుని కూడా ఇంజనీరింగ్ అయ్యాం, ఇది అదృష్టం అవుతుంది కదా. అదృష్టము అంటే
అదృష్టమా?
ఆ దృశ్యం ఎలా ఇక్కడ చూస్తుందా మనం?
అదృశ్యం ఎందుకైంది, నువ్వు చూస్తున్నావు కదా. ఓకే, నీ ఇష్టమ్మా, ఎలా అయినా మాటని విచ్చుకోవచ్చు. కావలసింది ఆచరణ, ఆచరణ లేదు. ఇంజనీర్ అవ్వాలి అనుకునేవాడు ఇంజనీర్ లాగా ప్రవర్తిస్తాడు, ఇంజనీర్ అయిపోతాడు. నువ్వు దేవత లాగా ప్రవర్తించు, దేవత అయిపోతావు. అదే సాధన, దేవతలాగా ప్రవర్తించాలి. దేవత అంటే ఇవ్వటమే తప్ప తీసుకోవటం తెలియదు దేవతకి. ఎవరు నువ్వు తీసుకున్నావా?
అంటే ఇప్పుడు మనం
అదే అహంకారం అంటే
నేనే తీసుకున్నా, గురుగారికి ఇచ్చాను.
నువ్వా ఇచ్చేది? వెంకటేశ్వర స్వామికి నాకు 1 కోటి రూపాయలు ఇప్పించు 10 లక్షలు వేస్తానంటాడు. అంటే నువ్వు 10 లక్షలు వేస్తున్నావా, ఆయన ఇచ్చిన కోటిలో ఆయనకి దానం చేస్తున్నావా? సిగ్గుపడాలి. ఆయనే 1 కోటి రూపాయలు ఇచ్చాడు, ఆయనకే నువ్వు 10 లక్షలు ఇస్తున్నావు అంటే ఇవ్వద్దంటున్నానా? అసలు 1 కోటి ఇచ్చేయాలి ఆయనకి. జీవితం నువ్వు తెచ్చుకోలేదు, జీవితం ఆయన ఇచ్చాడు. ఆయన ఉపయోగించుకుని ఇవ్వటం లేదు, నువ్వు నీది అది విషవలయంలో ఇరుక్కుపోయి జీవిస్తున్నావు. ఆయన ఇచ్చిన జీవితాన్ని నువ్వేం ఉపయోగించుకున్నావు? మనం అందరం మన జీవితాన్ని ఉపయోగించుకుంటున్నావా? జీవితాన్ని మీ ఇంద్రియ లిప్స్కి ఉపయోగించుకుంటున్నారా? ఆనెస్ట్గా మీరు జవాబిచ్చుకోండి. ఆయన ఇచ్చిన జీవితం నువ్వు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగించుకో, అయిపోయింది అక్కడ. కానీ ఆయన ఉపయోగించుకోవటం చాలా స్పీడ్గా ఉపయోగించుకుంటాడు, వాడి స్పీడ్ మనం తట్టుకోవాలి. అక్కడ తెలుస్తుంది ఇది మాటల చేతల. ఆయన ఇచ్చిన జీవితం ఆయనకు అప్పచెప్పిస్తే నేను ఊపి పారేస్తాడు. గురువుగారు ఏమంటారు, ఎండిపోయిన ఆకుని ఆకాశంలోకి ఎత్తేస్తుంది గాలి. ఓ రాయిని పట్టుకుని కూర్చున్నదాన్ని తప్పు ఎవరిది? అర్థమవుతుందా? ఊపు రావాలమ్మా లైఫ్లో, ప్రజ్ఞాపత్రుల్లో ఊపు తెచ్చుకోవాలి. ఈ కారణం వల్ల ఆగిపోయాను, ఆ కారణం వల్ల కారణాలు ఎందుకయ్యా చెప్పటం ఇష్టం లేదని మానే ఎవడో నేను ఏమైనా బతమాలుకుంటున్నాను. అయింది గురువులతో చాలా పెద్ద ప్రాబ్లం. వాళ్ళు కరెక్ట్గా నోరు విప్పి మాట్లాడితే అసలు మనకు మాట్లాడటానికి ఏమి ఉండదు. అర్థమైందా? క్లియర్? నేను అన్నాను కదా, అర్థం కాకపోతే అడుగమ్మా. శ్లోకం చదివా, నేనేం చేయాలి? ఎన్నో అధ్యాయంలో ఎన్నో శ్లోకం అది. 6వ అధ్యాయం హెడ్డింగ్ ఏంటి? ఆత్మస్థాయం అనే యోగం కదా. ఇంకా అక్కడ ఏం చెప్పాడు చదువు, నీకే అర్థమవుతుంది. ఆగు అక్కడ. ఎం సన్యాసమితి ప్రాహు. ప్రాహు అంటే చెప్పబడటం. ఎం అంటే ఏది, ఏది సన్యాసం అని చెప్పబడిందో, ఏది సన్యాసము అని చెప్పబడిందో. తర్వాత అదే యోగము అని తెలుసుకో పాండవ అన్నాడు. ఏది సన్యాసం నువ్వు చెప్తున్నావో అదే యోగము అని తెలుసుకో. నహ్య సన్యస్తి సంకల్ప యోగో భవతి కశ్చన. శ్లోకమే కరెక్టే రాకుండా ప్రశ్న అడుగుతేటయ్యా. సన్యాసం అంటే పిచ్చివాళ్ళ అవగాహన ఏంటి అంటే అన్ని వదులుకోవటం. న్యాసము అంటే శిలాన్యాసము. దేనికి చేస్తాం శిలాన్యాసం? దేనికి చేస్తాం ఏ శిలాన్యాసం? నీకు తెలుసా పని? శిలాన్యాసం విగ్రహానికి చేస్తారా? నేను శిలాన్యాసం మాట కరెక్టేనా? ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారు? అదే శిలాన్యాసం సంస్కృతిలో. శిలాన్యాసం చేశాక ఏం చేస్తావు? ఇల్లు కట్టడం మానేస్తావా? అంటే పొలిటీషియన్స్ వాళ్ళు శిలాన్యాసాలు చేసి మానేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు, అది వేరే విషయం అనుకో. అది నిజమైన సన్యాసం వాళ్ళు. కానీ మనం శిలాన్యాసం, శిలాన్యాసం అంటే శంకుస్థాపన చేస్తే ఇంక ఇరుక్కుపోయావు నువ్వు, ఇల్లు కట్టాలా? అప్పుడేమవుతుంది? ఇల్లు కడితే యోగం వస్తుంది. యోగం అంటే ఏదైనా మనకి లభిస్తే యోగం ఉందంటాం, లభించకపోతే యోగం లేదురా అంటాం. ఇప్పుడు అర్థమైందా? అంటే సన్యాసం అంటే శిలాన్యాసం చేసుకోవాలి, మంచిగా న్యాసం చేసి బిల్డింగ్ కట్టాలి, అది నిజమైన యోగము అని. క్లియర్? కానీ మీరు దాని కింద అర్థాన్ని చాలాసార్లు చదివితే మీకే అర్థమైపోతుంది. చదివి కానీ పైగా సంస్కృతమే చదువు, ఎందుకు అర్థం కాదు చూస్తాను. మీకైనా అర్థమవుతుందేమో చూడండి, మెల్లిగా చదువు. శ్రేయో హి శ్రేయోహి జ్ఞాన అభ్యాస. జ్ఞానము అభ్యసిస్తటం కంటే శ్రేయోహి శ్రేయస్కరమైనది. జ్ఞానం అభ్యాసాత్, జ్ఞానం అభ్యసించటం కంటే కూడా శ్రేయమైనది. ఏంటో చెప్పు. జ్ఞానం కంటే ధ్యానము గొప్పది. ధ్యానం కంటే కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగం చేస్తే శాంతి, రిజల్ట్ ఏమొస్తుందని చూస్తే కదా టెన్షన్. చాలా మంది పిల్లలు దీన్ని పరీక్ష రాసాక చూపిస్తారు, అసలు దే ఆర్ నాట్ వరీడ్, వాళ్ళకి తెలుసు రిజల్ట్ ఏంటో, శాంతిగానే ఉంటారు. పేరెంట్స్ కి బీపీ పెరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్, ఫలాపేక్ష లేనప్పుడు అంతా శాంతి, శాంతిలా ఉంటారు. ఏముంది అక్కడ? కర్మఫల త్యాగం చేయమన్నాడు, కర్మని కాదు. మీరు కర్మఫలాన్ని వదిలేస్తే కర్మని వదిలేస్తారు, అది డేంజర్. నువ్వు అది ఓకే, ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఆచరణలోకి రావాలమ్మా. ఆచరణ గురువు గారు చెప్పింది చేయండి, ఈ సీడీ పెట్టుకోండి. మీరు చాలా క్లియర్ గా చెప్పించాను నేను, ఈ గీతలు అవి మూలపడేయండి. ఎందుకు పనికిరావు గీత? గీత ఇప్పుడు ఏం చేస్తోందంటే అబద్ధాన్ని సత్యంగా నిరూపిస్తోంది కోర్టులో. జడ్జికి తెలుసు, పోలీస్ వాళ్ళకి తెలుసు, వింటున్న వాళ్ళకి తెలుసు, వాడు చెప్తోంది అబద్ధం అని. కానీ ఆ శక్తి ఉంది గీతకి, అబద్ధాన్ని సత్యం చేసిస్తుంది. మరి సత్యాన్ని ఇంకా సత్యం చేస్తుంది. గురువు గారు చెప్పింది మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే అసలు ఇవల్యూషన్ అర్థమవుతాయి, పరిణామ క్రమంలో. అప్పటికంటే కొన్ని కోట్ల సంవత్సరాలు ముందున్నాం మనం. కొన్ని కోట్ల సంవత్సరాల ప్రిన్సిపల్స్ సైన్స్లోనే ఉపయోగపడకపోతే ఆధ్యాత్మిక జగత్తులో ఎలా ఉపయోగపడుతుంది? ఎందుకు ఉపయోగపడుతుందంటే మీరు ఇంకా ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నారు కనుక అది బాగుంటుంది. ఇది మీ ఇష్టం, ఎలిమెంటరీ స్కూల్లో ఉండడం. ప్రజ్ఞాపుత్రం తంతా నేను, మా వాళ్ళు దారి తప్పారో ఆయన చేస్తా చూశాను నేను. కానీ సరే, ఆయన అక్కడ ఉన్న అక్కడ కూర్చుంటారు ముందు. సరే, వీళ్ళందరూ ఉన్నారు కదా అక్కడ, ఎందుకు ఆయన చెప్పండి సార్. గురువు గారు వాక్శక్తిని నన్ను ఎలా నియమితం చేస్తారో విఠల్ బాబా గారు చేస్తున్నారు. ఇప్పుడే కదా గీత వద్దు అన్నాను, ఎవరికి వద్దన్నాను? గాయత్రి పరివారం వాళ్ళకి. న్యూస్ నాకు ఇన్విటేషన్ వచ్చింది, 109వ శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞములు, తేదీ 24/8/9, 24 గాయత్రి మంత్రం, 8 అష్టసిద్ధులు, 9 అష్టసిద్ధి నవనిధికే దాత సబ్ సమర్థ గాయత్రి మాత. చూడటంలో ఉంటుందండి ఆ డేటే, అష్టసిద్ధులు నవనిధులు గాయత్రి మంత్రం చెప్తుంది. 26/8/9 వరకు హైదరాబాద్ జీడి, 24 నుండి 26 దత్తపీఠమైన ద్వితీయ భాస్కరం 24. ఇవాళ డేట్ ఎంత? ఈ గీతా జ్ఞాన యజ్ఞం గురించి విఠల్ బాబా గారు 3 రోజుల పాటు జరిపిస్తున్నారు. సుభాష్ నగర్ జీడిమెట్ల ఇంద్రియ నిగ్రహం గురించి చెప్తున్నా, అడుగుతున్నారు ఈయన. ఇంద్రియ నిగ్రహంలో మనం చేస్తున్న ఒక పెద్ద తప్పు ఉంది. ఇంద్రియాలను నిగ్రహించలేరు మీరు, అసంభవం అది. కానీ ఇంద్రియాలను నిగ్రహించే మనస్సును నిగ్రహిస్తే మనస్సష్టాన్ని ఇంద్రియాన్ని, ప్రతి ఇంద్రియము పనిచేయాలి అంటే మనస్సు దాంతో లింకప్ అవ్వాలి. మనస్సు ఎప్పుడు లింకప్ అవుతుంది? దాని లక్ష్యం ఏదైనా ఉంటే లింకప్ అవుతుంది, తనకి ఇష్టమైన దానికి లింకప్ అవుతుంది కదా. అంచేత ఈ 5 ఇంద్రియాలని కనుక మనం మనస్సు ద్వారా నిగ్రహిస్తే విశ్వరూప దర్శనం ఇక్కడే జరుగుతుంది. మనస్సు ద్వారా ఎలాగా? మనస్సును నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తాం, తప్పది. అర్జునుడు లాంటి పాశుపతాస్త్రాన్ని సాధించిన వాడే మనోనిగ్రహం చాలా కష్టమయ్యా, వాయువుని ఎలా కంట్రోల్ చేయలేము, ఇంద్రియాన్ని కంట్రోల్ చేయలేము. ఇంద్రియాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు, బుద్ధిని కంట్రోల్ చేయగలవు. బుద్ధి అంటే ఏంటి? నీకేం కావాలో దాని మీద ఆటోమేటిక్గా మనస్సు లగ్నం అయిపోతుంది. ఏం కావాలో అది బుద్ధిని నిర్ణయిస్తుంది. బుద్ధిని కనుక నువ్వు పట్టుకోగలిగితే ఆటోమేటిక్గా ఇంద్రియ నిగ్రహం అయిపోతుంది. జపం చేసుకోవటానికి 3 గంటలు కూర్చోమంటే చాలా బాధపడతారు. సినిమా హాల్లో అంటే మనసు నిగ్రహించుకున్నారా వాళ్ళు? నిగ్రహించుకోలేదు. బుద్ధి చూడాలనుకుంది, ఆటోమేటిక్గా మనసు కంట్రోల్ అయిపోయింది. అంచేత ఈ సాధనల వల్ల మీరు ఏ ఉచ్చస్థితికి వెళ్తారో మీకు అర్థమవుతాయి. ఆటోమేటిక్గా బుద్ధి అక్కడే ఉంటుంది, మనస్తో ఇంద్రియాది. దీనికి ఉదాహరణ ఏం చెప్తాను అంటే చాలాసార్లు అది డిస్టర్బ్ అవుతోంది, ఇది డిస్టర్బ్ అవుతోంది అంటూ ఉంటారు. నిన్నంటం లేదు, ఉదాహరణ చెప్తున్నాను. ఏంటి నవ్వుతున్నారు? తన్నేం అనలేదే బాబు. పరీక్ష రాస్తున్నాడు కుర్రాడు, నేను ఇన్విజిలేటర్ గా ఉన్నప్పుడు ఏదో ఒక దాంట్లో సెంటర్ కి ఇన్విజిలేటర్ గా పడుతుంది కదా, హై రోడ్డు మీద పడింది రూమ్, సెకండ్ ఫ్లోర్, కార్లు వెళ్తున్నాయి అది వెళ్తున్నాయి, గందరగోళం జరుగుతుంది. వీడు పరీక్ష రాస్తున్నాడు, డిస్టర్బ్ అయ్యాడు, పిల్లవాడు డిస్టర్బ్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు, బుద్ధి ఈ శ్రమ రేపు డిగ్రీ ఇస్తుంది, ఇంకా ఏది డిస్టర్బ్ చేయదు నేను. అలాగే ఈ సాధన వల్ల నష్టో మోహ స్మృతి లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మిగత సందేహ, నువ్వు చెప్పింది చేస్తాను అన్నప్పుడు ఇంకా ఎందుకు డైవర్ట్ అవుతావు, ఇంద్రియ నిగ్రహం నువ్వు ప్రయత్నించక్కర్లే, నువ్వు ఆల్రెడీ ఇంద్రియ నిగ్రహం ఉంది నీకు, దేనికి ఉపయోగించుకోవాలో బుద్ధి చేయటమే. అక్కడ గాయత్రి, అందుకే ఈ విభూతి రావాలి అంటే గాయత్రి జపం చేయండి, యజ్ఞానం జపయజ్ఞోస్మి, ఛందస్సుల్లో గాయత్రి, కృష్ణుడే చెప్తున్నాడు గాయత్రి జపయజ్ఞం చేసుకోండి అని. ఆ గాయత్రి జపయజ్ఞం మీరు చేసుకుంటే ఆటోమేటిక్ గా బుద్ధి కరెక్ట్ అవుతుంది, బుద్ధి కరెక్ట్ అవుతే సంయమనం, లేకపోతే సంయమనం రాదు, నిగ్రహం రాదు. ఒక్కొక్క ఇంద్రియాన్ని కంట్రోల్ చేయాలంటే ఇంపాసిబుల్ అయ్యాలి, కానీ బుద్ధి కంట్రోల్ అయిపోతే అన్ని కంట్రోల్ అయిపోతాయి. అందుకని గాయత్రిని ఇంత ప్రచారం చేస్తున్నారు గురువు గారు. కానీ దానికి ఆధారం గీతే, గీత ఎందుకు వద్దంటున్నాను వీళ్ళని అది అర్థం చేసుకోండి. చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను గీత గురించి చెప్తాననే అంటున్నా, కానీ నేను గీత ఆచరించను, శ్రీరామ్ శర్మ ఆచార్య చెప్పింది చేస్తా, కానీ కార్యక్రమాలు ఒకటేనా అర్థమైపోయాయి కదా. చేత ఎవరు ఏ కార్యక్రమం చేస్తారు, ఇక్కడ కూడా నేను ఏం చెప్తాను అంటే కెమిస్ట్రీ లెక్చరర్గా నేను ఉన్నప్పుడు నేను ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పేవాడిని, ఇంకోటి ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పాడు ఒకే క్లాస్కి. నా క్లాస్కి వస్తే ఫిజికల్ కెమిస్ట్రీ చదువు అనేవాడిని, వాడేమంటాడు రైతా తప్ప, ఇది అంతే అదే అంచేత, ఇది ఎక్కువ తక్కువ కాదు. అందుకే భావం అర్థం చేసుకోవాలి. అంచేత వాడు నేను ఫిజికల్ కెమిస్ట్రీ చదవమంటే వాడు ఆర్గానిక్ కెమిస్ట్రీ వదిలేస్తే ఫెయిల్ అవుతాడు, అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివి ఫిజికల్ కెమిస్ట్రీ వదిలేస్తే ఫెయిల్ అవుతాడు. అన్ని సంస్థలు ఎదగాలి, వాటి బాధ్యత తెలుసుకుని వాడి వాడి ఇంట్రెస్ట్ బట్టి ఆ సంస్థ ముందుకు రావాలి, అది కోరిక. క్లియర్? తెలుసమ్మా, వీళ్ళకి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఇదేంటి ఇప్పుడే గీత వద్దన్నాడు, గీత అనేసరికల్లా లెక్చర్ ఇస్తానన్నాడు. ఇక్కడ ఇది ఫిజికల్ కెమిస్ట్రీ, అక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ, రెండో అవసరమా? నేను మా క్లాసులో పిల్లలకు కూడా చెప్తాను, అది బయట చెప్పకండి ఎవరు, మీరెవరు వింటాలని ఈయనకే చెప్తున్నాను. మేము బీఎస్సీ పరీక్షప్పుడు రాసుకుంటే ఫెయిల్ అయిపోయి ఉండేవాడు, ఎందుకంటే నేను ఫిజికల్ కెమిస్ట్రీ తెలుసు, మర్చిపోయా మిగతా కెమిస్ట్రీ, ఆయన ఆర్గానిక్ కెమిస్ట్రీ తెలుసు, పిల్లవాడికి రెండూ తెలుసు, వాడు పాస్ అయిపోతాడు మేము ఫెయిల్ అవుతాం, అలాగే మీరందరూ పాస్ అయిపోతారు మేము లెక్చర్ ఇస్తూ కూర్చుంటాం. వినిపిస్తుందా? ఈ గురువు గారితో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే వాక్సయమనం గురించి చాలా మాట్లాడతాడు, ఇప్పుడే నీ గురించి కాదు. ఏంటంటే నేనేమో గీత వద్దు అంటే వేణుగోపాలుడే హైదరాబాద్కి వస్తే ఆహ్వానం చెప్పమంటే నేను ఏం చేశాను, చెప్పిందంతా అర్థం చేసుకుని మిగతా సంస్థల్ని వాటి వాటి దృష్టితో లేపండి. గీత చేసేవాళ్ళు గీత పారాయణ చేసుకుంటారు, రమణ మహర్షి వాళ్ళు నేనవన్నీ చేసుకుంటారు, శ్రీ అరవిందో వాళ్ళు ఇంటిగ్రల్ యోగా చేసుకుంటారు, చేసుకోండి. కానీ ఒకే విద్య యొక్క భాగాలు అని మర్చిపోతున్నాం. ఊర్ధమూల మధశాఖం, శాఖలు ఎన్నుంటాయి, కానీ మూలం లేకపోతే శాఖే లేదు. మూలం ఓకే, కానీ శాఖలు కొట్టుకుంటూ కూర్చుంటే, శాఖలు విస్తరిస్తే ఆటోమేటిక్ గా మూలం గట్టిపడుతుంది, అవునా కాదా? మీరు ఊహించుకోండి, శాఖలు పెరుగుతూ ఉంటే మూలం గట్టిగా ఉంటేనే, అంచేత రెండు సైమల్టేనియస్ గా జరుగుతాయి. కానీ మీరు గాయత్రి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ అన్ని సంస్థలకి ఎలా చేయాలి అన్నది హైదరాబాద్ లో చేసి హైదరాబాద్ నగరాన్నే ఒక ఎగ్జాంపుల్ గా పెట్టండి. అన్ని సంస్థలు ఆధ్యాత్మిక సైన్స్ ని ఎలా ఉపయోగించుకుంటారు, జీవించటం మర్చిపోయారు, అది మెయిన్ ప్రాబ్లం. అందుకే వీళ్ళు యజ్ఞం చేస్తున్నప్పుడు విఠల్ బాబా గారిని అడిగాను, మీకు తెలుసుగా మీ ద్వారానే అడిగాను నేను, దో చౌపాతి దేవ్ లక్ష్మి స్వాహ ఇదం నమమ, ఏంటి అక్కడ దో చౌ రెండు నాలుగు పతిదేవ్ తొమ్మిది. పతిదేవ్ అంటే బేసిస్, భర్త. పతి అంటే పతిదేవ్ అంటే భర్తే కదా. తొమ్మిది అనే అంకెలో తమాషా ఏంటంటే దాన్ని ఎన్ని రెట్లు హెచ్చవేసినా తగ్గించినా తొమ్మిదే వస్తుంది. తొమ్మిది ఒకట్ల తొమ్మిది, తొమ్మిది రెళ్ళు పద్దెనిమిది, ఓటి ప్లస్ ఎనిమిది తొమ్మిది ఇంటి ఇరవై. పతిదేవ్ భర్త భరిస్తుంది తొమ్మిది, అది నవనిధులు. కానీ దాన్ని ఉపయోగించుకోవాలి కదా. అష్టసిద్ధులు లక్ష్మి, అష్టలక్ష్మి. పతిదేవ్ తొమ్మిది, ఇరవై నాలుగు గాయత్రి. అంచేత మళ్ళా అదే భాష మారింది. ఆ భాష అర్థం ఏంటో చెప్తే సరే డబలాట్లాకూడదు, నువ్వు గాయత్రి చేసుకుంటావా, దోచౌ పతిదేవ్ లక్ష్మి అంటావా. ఏదన్నా ఆచరిస్తే ఒకటే, ఆచరించకపోతే ఏదన్నా ఒకటే. ఓకే, ఇవాళ డేట్ ఏంటి? 18వ తారీఖు పతిదేవ్ నాడు మొత్తం హైదరాబాదు 108 భాగాలుగా డివైడ్ చేసి ప్రతి భాగంలో పరమ పూజ్య గురుదేవుల స్టిక్కర్ 2x2 సైజులో ఆ 108 డివైడ్ చేసేయండి హైదరాబాద్ని. అక్కడ ఏ ఏరియాలో మన వాళ్ళు ఉన్నారో చూసుకొని అది పెట్టేస్తే 18వ తారీఖు నాకు అది చూపిస్తే యు ఆర్ ఇన్వైటెడ్ టు హైదరాబాద్. ఓకే, ఇంకోటి ఈ రామాయణంలో 21, 22 సర్గలు, ఇది కాస్త జాగ్రత్తగా అందరూ కూడా ఉపయోగించుకోండి. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి రామాయణంలో ఒక మార్గం ఉంది, ఒక ఫార్ములా ఉంది. ప్రస్తుతం మనం వర్షం కురిపించడానికి ప్లాన్ చేసుకుంటున్నాం, కానీ వర్షమే కాదు సస్యశ్యామలం అవ్వాలి ఆంధ్రప్రదేశ్. దానికి ఇది కూడా ఒక కార్యక్రమంలో అందరూ చేసుకోండి. స్వర్ణ ఆంధ్రప్రదేశ్కి రాముడు రామబాణం వేయాలి మనం. ఆ రామబాణం వేసేటప్పుడు మళ్ళా ఫలాపేక్ష లేకుండా, మళ్ళా ఫలం వచ్చిందా లేదా అని చూసుకుంటూ కూర్చుంటే విత్తనం నాటేక అంకురించిందా లేదా అని తవ్వి తీస్తూ ఉండండి విత్తనాన్ని, భలే అంకురిస్తుంది. అంకురించదు కదా. మీరు మాత్రం ఈ సీడింగ్ చాలాసార్లు వినండి, ప్రజ్ఞాపుత్రులు, ప్రజ్ఞాపుత్రులు గాయత్రి పరివారం వాళ్ళు, గీత వాళ్ళకి 24వ తారీఖుని చెప్తాను వాళ్ళు ఏం చేయాలో. కానీ మీరు గీతా సాధకులుగా దయచేసి మారకండి. అన్ని సంస్థలు ఎదగలమ్మ. ఓ యూనివర్సిటీ ఉందంటే అన్ని క్లాసులు ఉంటాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్. అది ఆధ్యాత్మిక జగత్తులో లేదు, ఒకళ్ళుంటే ఒకళ్ళకి పట్టల్లే. కొంచెం దాన్ని మనం లేకుదాం. ఇది కాస్త జాగ్రత్తగా ఆ బొమ్మని దాని శ్లోకాలు పెట్టేశారు, ఆ శ్లోకాలు కూడా చూడండి. సముద్రుడు దారి ఇవ్వడు, ఇప్పుడు కూడా పొల్యూషన్ అనే సముద్రము దారి ఇవ్వటం లే మనకి, అర్థమవుతాం లేదా. ఈ పొల్యూషన్ ని ఎలా తీసేశాడు రాముడు, అప్పుడు తీసేయటం వల్ల సముద్రుడు దారి ఎలా ఇచ్చాడు, సముద్రుడే ఎలా హెల్ప్ చేశాడు రామకార్యానికి అన్నది ఆ రెండు సర్గల్లో ఉంది. దాని గురించి సాధన ఎలా చేసుకోవాలి అన్నది ఆ సీడీ తీసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అందులో డౌట్స్ ఉంది, సాధనకుల్లో డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కానీ ఒకరికి చెప్పను, గ్రూప్కి చెప్తా. అసలు చాలా మంది కరెక్ట్గా 18 స్టెప్స్ అర్థం చేసుకోవటం, అర్థం చేసుకుంటే అయ్యప్ప స్వామి ఎవడో తెలుస్తుంది. హరిహర పుత్రుడు కదా శివుడు, నారాయణుడు విష్ణు యొక్క కొడుకు. కొడుకు ఖచ్చితంగా గురువు కంటే తండ్రి కంటే గొప్పవాడు అవ్వాలి. పుత్రాదిచ్చేత్ పరాజయం, మనవాళ్లే అది కోరుకుంటే దేవతలు ఎందుకు కోరుకోరు. కానీ ఆ 18 మెట్లు అయ్యాక వాడు, ఈ 18 మెట్లు గీత యొక్క 18 యోగాలు. ఇంకా ఈ గీతా జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకోదలుచుకున్న వాళ్ళు, మన వాళ్ళు ఎక్కడున్నా ఆంధ్రప్రదేశ్లో ఇంటిమేట్ చేయండి, వాళ్ళని రమ్మనండి. దానికి కావాల్సిన ప్రతి యజ్ఞానికి ద్రవ్యం కూడా కావాల్సి వస్తుంది, అది కూడా కావాల్సి వస్తుంది. దానికి మీరు ఎంత సహకరించగలరో ప్లాన్ చేసుకోండి. పశ్యవ్య చాల్పరోగస్య ఫలమూల రసాయుత బహుస్నేహో బహుక్షీర సుగంధర్ వివిధౌషధ. తర్వాత ఏవమేతేర్ గుణైర్యుక్తో బహుభిః సతతం మరుహు రామస్య వరదానశ్చ శివపందా బభూవ. మళ్ళా రాముడు విష్ణువు శివుడు కలిశారు. ఈ ప్రదేశమున పశువులకు ఇష్టమైన పచ్చిక బయళ్లు సమృద్ధిగా ఉండును, రోగబాధలు ఉండవు, కందమూల ఫలములను తేనె మొదలగు రస పదార్థములను కొల్లలుగా దొరుకును, నేయి పాలు విరివిగా లభించును, సుగంధ ద్రవ్యములకు వివిధములకు ఔషధములకు ఇచ్చట కొదవ ఉండదు. అదేగా కావాలి. రామాయణం ఉంది, ఆ బొమ్మ పెట్టుకోండి ప్రతి వాళ్ళ ఇంట్లో. బొమ్మ 5+3 8 రోజులు సాధన ఉంది అందులో, 2 సర్గాల్లో చదువుతూ ఉంటారు. కానీ ఆ సాధన ఎవరు గమనించరు. కానీ పారాయణ ఎఫెక్ట్ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. సాధన చేయలేని వాళ్ళు పారాయణ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే పారాయణ వైబ్రేషన్స్ సూక్ష్మ జగత్తులోకి క్లౌడ్ లాగా పంపిస్తుంది, వర్షిస్తుంది. కానీ మనం సాధకులుగా మారాలి. అలా చుట్టూరా చెం పెట్టినటువంటి గాయత్రి మంత్రం కూడా పెట్టే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి సేవ చేస్తున్నాం. ప్రచారం చేసుకోకండి, సేవ చేయండి. ఈ బొమ్మ పెట్టుకుని ఆ గాయత్రి మంత్రం చెం, ఓం భూర్భవస్వ చం చం చం, తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయా, చం చం చం. ఓం భూర్భవస్వ తత్సవితురు వరేణ్యం, సరే, ఓం భూర్భవస్వ చం చం చం, తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయా, చం చం. ఇలాగా 24 కలిసి సామూహికంగా చేసుకుంటూ ఉండండి. అంతా అయిపోయాక కింద శ్లోకం చదువుకోండి. ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారు. ఇంకా దీనికి ఎంతమంది వస్తారు? మీరు 24 చెప్పారు కదా, 23 అయ్యారండి, 24 వాడి కోసం ఆగావండి. మీ ఇష్టం. ఏం చేయాలి? మీరు మొదలెట్టేయండి, ఆటోమేటిక్గా వస్తారు. రాకపోయినా మీకేంటి? ఆ భావంతో సాధనలు మొదలెట్టాలి, ఆ డైరెక్షన్లో సాధనలు వెళ్ళాలి.